ನಿನ್ನಾನೆಡು ನಿರಂಜನ ಸ್ಮಾರಣಿ ದೇವಾ ಈ ಲೋಕಮಂತನೇನು ಜಗಿನ ನಾಕುಲೇ ದೈವಕರ ಆನಂದಂ ನೀ ಸನ್ನಿಧಿ ನಾರುದಯಂ ಪೊಂಗೆನು ನಾರುದಯಂ ಪೊಂಗೆನು ಈ ಲೋಕಂ ಒಕ ಮಾಯನಿ ತೆಲುಸುಕುನ್ನಾನು ಎದಿ నా సంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఈ లోకమంతలేను మెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్నే ఉన్నా నీతో సరియేది కాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్నే ఉన్నా నీతో సరియేది రాదయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీయేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యేసయ్యా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు ప్రేమలారాంటి
ఈ సహవాసాలు నడిపించుకుంటున్న నాయకులకు ప్రయోజనకరంగా ఉండడానికి నన్ను కూడా దేవుడు వాడుకోవాలి అని ఆశపడుతున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉండడం కొరకు కొన్ని నూతన సంవత్సరం కొరకై సిద్ధపాటులో భాగంగా కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. వాక్యం వద్దకొద్దాం. ఒక వాక్యం చదువుకొని వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ఈ రెండు సహవాసాల కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కొత్తగూడెం స్త్రీల సహవాస విషయంలో వాస్తవానికి చాలా ఆలస్యమైంది కొత్తగూడెం సహవాస కట్టుబడ్డం. ఖమ్మం వారు మీరు మమ్మల్ని విడదీయొద్దు, మీకు ఎన్ని సహవాసాలు కావాలి దాని సహవాసాలు మేము కడతామని మాట్లాడేవారు. ఒక పక్కేమో ఖమ్మానికి కొత్తగూడెంకి మధ్య చాలా దూరం ఉంది. ఇంత పెద్ద జిల్లాలో రెండు సహవాసాలనైనా కట్టకపోతే ఎట్లా అన్నది నా భావన. మొత్తానికి లాస్ట్ ఇయర్ 100 సహవాసాలను కట్టాలి అన్న ఆ టార్గెట్ దగ్గర మేము కూడా ఇందులో ఉండాలి అని చెప్పి ఇక తప్పక ఈ టార్గెట్ ని రీచ్ అవడంలో భాగంగా సరికొత్త గూడెం కూడా కడతాను ముందుకు వచ్చారు. అట్లాగా చాలా కష్టంగా చాలా దినాలు ఐక్యతను అంతగా ప్రేమించారు, సంఘాన్ని అంతగా ప్రేమించారు, అట్లాగే సంఘాలుగా విస్తరించారు, స్త్రీల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా ఖమ్మం యొక్క కాంట్రిబ్యూషన్, ఎస్ఎఫ్జే సహవాసాల్లో తెలంగాణ సహవాసాల విస్తరణలో ఉమ్మడి ఖమ్మం సహవాసం యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి ఎప్పుడూ ప్రభును స్తుతిద్దాం, ఎప్పుడూ ప్రభును స్తుతించాలి. ఒక ఆయన నాతో అన్నాడు, ఖమ్మం ఎస్ఎఫ్జేకి కంచు కూడ సార్ అన్నాడు. అంతగా ఆ ఎస్ఎఫ్జే దర్శనంలో నా ఖమ్మం సహవాసం నడుస్తూ వచ్చింది, అలాగే కొత్తగూడెం సహవాసం కూడా నడుస్తూ రావాలి, అట్లాగే చేయాలి. విడిపోయిన తర్వాత ఖమ్మం వాళ్ళు అలాగే కంటిన్యూ అవ్వాలి, మీరు అట్లా కంటిన్యూ అవ్వాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఎన్టీఆర్ సహవాసం కూడా ఆశ్చర్యకరంగా లాస్ట్ ఇయర్ మనం కట్టుకున్నాం, 100 సహవాసాలు కట్టాలి అన్న ఆ టార్గెట్ లోకి వచ్చారు, కట్టుకున్నారు. చాలా చక్కగా జరుగుతుంది, చాలా చక్కగా జరుగుతుంది. ఆ ప్రభు చిత్తం అయితే 2025 లో ఎన్టీఆర్ సహవాసం చాలా దినాలుగా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు తాను శ్యామల సాక్ష్యం పంచుకున్నట్టుగా మెడికల్ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆల్రెడీ ఉమ్మడి కృష్ణ టీచర్ సహవాసం ఉంది, ఎన్టీఆర్ టీచర్ సహవాసాన్ని సెపరేట్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంది. ఎల్ఐసి కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎల్ఐసి సహవాసం కట్టాలని. సాధ్యమైతే జనవరిలో 2nd February ఎన్టీఆర్ వార్షికోత్సవం ఉంది. దాని తర్వాత ఎన్టీఆర్ జిల్లా కూడా చుట్టూ ఉంటది, విజయవాడ చుట్టూ ఉంటది. చాలా ముక్కలు చేయొచ్చు ఎన్టీఆర్ జిల్లాని, చాలా ముక్కలు చేసి చాలా ఆ సహవాసాన్ని కట్టచ్చు. ఆశ వాళ్ళకు కూడా రావాలని మనం ప్రార్థన చేద్దాం. తల్లో ఉంచండి, 2 సహవాసాల కొరకు ప్రార్థించి కొన్ని వాక్య ధ్యానాలతోటి మనం సెంటర్ కాన్ఫరెన్స్ లో ప్రార్థనలోకి ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి అయిన రాజా, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. మీ పేరు ఆశ్చర్యకరుడు ప్రభు, ఆమె స్తోత్రాలు. ఆలోచన కర్తవు, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తుంది. నిజమే ప్రభువా, ఏమాత్రం ఆలోచన లేకుండా ఎంటీ మైండ్తో ప్రభువా, టీచబుల్ నేచర్తో మీరు చెప్తే మేము చేస్తాం, మీరు ఎలా నడిపిస్తే అలా నడుస్తామని, మమ్మల్ని మీరు ఎలా నడిపించాలనుకుంటున్నారో మాతో మాట్లాడండి. ఓపెన్ మైండ్తో నీ పాదాల వద్ద కనిపెట్టిన ప్రతిసారి మేము ఊహించలేని రీతిలో నడిపిస్తూ వచ్చారు. 2023 ఎండింగ్ కల్లా 100 సహవాసాలు కట్టాలి అని ప్రార్థన చేశాం. 100 సహవాసాలు కట్టుకోలేకపోతే మా లోపాలను ఇంకా ఒప్పుకుంటాం, ఇంకా దిద్దుబాటు చేసుకుంటాం అనుకున్నాం ప్రభువా. 100 సహవాసాలు కట్టలేము అన్న పరిస్థితిలోనే మేము నిలబడ్డాం. మా నోటిని నవ్వుతో నింపారు, 100 కాదు 104 సహవాసాలు కట్టారు. అందులో భాగంగానే కొత్తగూడెం మీరు కట్టారు, స్తుతిస్తున్నాం. కొత్తగూడెం స్త్రీల సహవాసాన్ని కూడా మీరు కట్టారు, ప్రార్థించే తల్లులను ప్రతి సహవాసంలో నిలబెడుతున్నారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్టీఆర్ ని మీరు కట్టారు, ఎన్టీఆర్ జిల్లా రక్షణ కొరకు అంగరాజ్య తల్లుల సహవాసాన్ని కూడా మీరు కట్టారు. మీకు 104 స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా 52 సహవాసాలు కట్టాలి అన్నదే కేవలం మా ఫెయిత్ ప్రణాన పరీక్షించుకోవడానికి మాత్రమే పెట్టుకున్నాం. 10 నెలలకే 52 సంఘాలను ఇచ్చారు. రేపు 31వ తేదీన అందరము కన్యలతో మిమ్మల్ని స్తుతించడానికి 63 సంఘాలను కట్టి ప్రభువా, ఆశ్చర్యకరంగా మీరు నడిపిస్తున్నారు. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు అవి మాత్రమే జరగాలి, మేము మరుగైపోవాలి, మీ నామానికి మహిమ కలగాలి. ప్రభు, 2 సహవాసాన్ని స్థిరపరచండి, విస్తరింపు చేయండి. మా ప్రభువా, మీకు వందనాలు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ విస్తరించడానికి వాళ్ళకి ఆశ ఉంది, వారు ప్రార్థన చేస్తున్నారు, వారితో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎన్టీఆర్ మెడికల్ సహవాసాన్ని కట్టండి. అట్లాగే ప్రభువా, 4వ తేదీన ఖమ్మం వార్షికోత్సవం పరిశుద్ధపడుతూ ఉన్నాం, 5వ తేదీ పరిశుద్ధపడుతున్నాం. మీ బిడ్డలు ప్రభువా నాయన మీకు వందనాలు. ఎంత ఆశీర్వాదకరంగా ఉమ్మడి ఖమ్మం ఉంచారు. కట్టబడ్డ సహవాసాలన్నీ సమకూడితే నాయన ప్రాంగణం సరిపోవట్లేదు, అంత గంభీరంగా గత దినాల్లో జరిగించారు. ఇప్పుడు కూడా మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. రక్షక మీకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ రెండు సహవాసాలని మీ చేతులకు అప్పగించుకుంటూ మేమంతా కూడా ప్రభు 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెడతా ఉండగా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు సిద్ధపరచండి, మమ్మను మా ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల పైగా ప్రజలున్నారు. వారి కొరకు అంగలార్చడానికి ఈ 167 బృందాలు సరిపోవని ఒప్పుకుంటున్నాం. మేము చేయగలనంత ప్రార్థన కూడా చేయట్లేదని ఒప్పుకుంటున్నాం. తండ్రి, మా పట్ల మీ ఉద్దేశాన్ని బయలుపరచండి, జరిగించండి. ఏ ఒక్కరిలో వేషధారితనం లేకుండా, నారోమైండ్ లేకుండా, అయా చిన్నపిల్లల్లా కాకుండా మీరు అందరికీ ప్రభు అందరిని ప్రేమిస్తున్నారు. అందరి కొరకు అంగలార్చే కృప, ఎస్ఎఫ్జే అన్ని స్త్రీల సహవాసాలు, ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలకు దయచేయండి. 2025 నాయన మీ డైరెక్షన్ కొరకే మీ పాదాల దగ్గరకు వచ్చి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, ఈ రెండు సహవాసాలను కూడా నూతన సంవత్సరంలో మీరు నడిపించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలండి. ఈరెండింగ్ లో ఉన్నాం కాబట్టి ఈరెండింగ్ లో నేను సేవకుల దగ్గర, ప్రాముఖ్యంగా మిషనరీస్ దగ్గర వాళ్ళ సేవా విధానాలు స్టడీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, అవి ప్రాక్టీస్ లో పెట్టిన తర్వాత నిజంగా అవి పనిచేస్తున్నాయి అన్న గ్రహింపులోకి వచ్చాను. అందులో భాగంగా నూతన సంవత్సరం కొరకే సిద్ధపడ్డం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నూతన సంవత్సరం కొరకు సిద్ధపడ్డం, క్రిస్మస్ కు సెలవు ఇస్తారు కాబట్టి 24వ తేదీ 26వ తేదీ 2 రోజులు సెలవు పెట్టుకుంటే 3 రోజులు సెలవు దొరుకుతుంది. సంవత్సరం అంతా సెలవు పెట్టుకుని పరిచర్య కొరకు పరిగెత్తాము. ఈ సంవత్సరం ముగింపులో సెలవులు పెట్టుకుని ఏ పని లేకుండా కూర్చొని కేవలం ప్రార్థనలో గడపాలి. సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యాలను వాటిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. సంవత్సరంలో ఎక్కడెక్కడ వెనకబడిపోయాము, వెనక జారిపోయాము, ఫెయిల్ అయిపోయాము, అనుకుని చేయలేకపోయాము, దేవుడు చెప్పిన విషయాలు విధేయత చూపించలేకపోయాము, వాటిని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఇంకొకసారి అట్లా జరగకుండా ఉండడానికి తిరిగి రీకమిట్ చేసుకోవాలి. దీన్ని రివ్యూ అంటారు. అయితే ఎస్ఎఫ్జే విస్తారమైన పరిచయం వల్ల క్వాలిటీ సమయం గడిపే పరిస్థితి నాకు కష్టమైంది. 1-24వ తేదీన 2025 ఇయర్ అంతటి కొరకు ప్రేయర్ పాయింట్స్ రెడీ చేయాలి. రోజుకి ఒక నియోజకవర్గం కొరకు, ఆంధ్ర, తెలంగాణ కొరకు ప్రార్థన అంశాలు సిద్ధం చేయాలి. అది త్వరగా అయిపోద్దని చెప్పి వెళ్ళాం. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలు కూర్చుంటే ఉదయం 6 గంటల వరకు, మళ్ళా బుధవారం బైబిల్ స్టడీ, ఉదయం 6 గంటల వరకు పనిచేస్తూనే ఉన్నాం. హోల్ డే అందులోకి వెళ్ళిపోయింది. అది చాలా అవసరం. సంవత్సరం అంతా ప్రేయర్ పాయింట్స్ రెడీ చేస్తున్న అన్నిటికి సహాయకరంగా ఉంటుంది. అది సమయం వృధా కాదు, గాని సమయం దొరకని పరిస్థితి. నిన్న చీరాల వాళ్ళు పెద్ద చర్చ్ క్రిస్మస్ ఆరాధనకి నన్ను స్పీకర్ గా రమ్మని పిలిచారు. నేను రాను అని అన్నాను. పదే పదే పిలిచేసరికి సరే అక్కడ క్యాలెండర్ పరిచయం చేద్దాము, ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మన కోసం వింటే వాళ్ళు కూడా బలపడతారు కదా అని వెళ్ళాము. నిన్నంత టైం దాంతో అయిపోయింది. నేను సాయంత్రం మళ్ళా ఐక్య క్రిస్మస్ ఆరాధన, 2 రోజులు నా సమయం అయిపోయింది. ఈరోజు ప్రార్థనలో కూర్చుందామని చెప్పి ట్రై చేస్తే మా స్త్రీల సెంటర్ క్యాంపస్ బుధవారం పెట్టేసుకుంటారనుకున్నాం, గురువారానికి పెట్టారు. మళ్ళా మీకోసం సిద్ధపాటు, మీకోసం ఇట్లాగొచ్చిందా? లేక 3 రోజులు సెలవు, 2.5 రోజులు అయిపోయాయి, ఇక 1 పూట మాత్రమే నాకు ఉంది ప్రార్థనలో గడపడానికి. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా మటుకు నేను టైం ఇప్పటిదాకా టైం దొరికితే గృహ దర్శనాలు, టైం దొరికితే వార్షికోత్సవాలు, టైం దొరికితే బైబుల్ స్టడీ ఇట్లాగ వెళ్ళాం. అది అందరికీ అవసరం, సంఘానికి సహవాసానికి అవసరం. కానీ నేను ఎట్లా ఉన్నానో, నేను సరిగ్గా ఉన్నానో లేదో, నా పట్ల దేవుడికి కొత్త సంవత్సరంలో ఆయన నాకేం చెప్పాలనుకుంటున్నాడు, ఎస్ఎఫ్జే పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్నది, క్వాలిటీ సమయం ఆయన దగ్గర గడపకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేము, ముందుకు వెళ్ళలేము. సో ప్రార్థించే సహవాసాలు, తలలు, మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, 2025 దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడో అది ఎరిగి అలాగే మనం అడుగులు వేయాలి. ఎక్కడ సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం కాకుండా కేవలం ప్రభు చిత్తం చేయాలి. ఒక ఆయన అన్నాడు, ప్రభు పని చేయటం వేరు, ప్రభు చిత్తం చేయటం వేరు. నేను బలంగా నమ్ముతా, ఏది చేసినా ప్రభు పనే, కానీ చెప్పింది చేస్తేనే ప్రభు చిత్తం. కాబట్టి అన్నీ చేస్తున్నాం, చేయగలనంత వరకు చేస్తున్నాం, ముందు ప్రభు చిత్తంలోనే ఇవన్నీ చేస్తున్నాం. కానీ అంతా ప్రభు చిత్తమేనా అంటే కాదు. మంచి పనులు చేస్తున్నాం, ప్రార్థనలు సహవాసాలు కట్టుకుంటూ పోతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆ సీడ్ విత్తనం మాత్రం ప్రభు దగ్గర తీసుకోవాల్సిందే. తర్వాత మన మిగతా పనులు మనం చేద్దాం. 2025 సంవత్సరానికి దర్శనం ఎక్స్పాన్షన్ కొరకు నాకు నడిపింపు ఉంది, విస్తారమైన పరిచయ కొరకు ఆలోచనలు ఉన్నాయి, కానీ చేయడానికి సామర్థ్యం లేదు, చేయడానికి సమయం కూడా లేదు. ఉద్యోగం, పరిచర్య, వీటన్నిటిలో ఈ 167 సహవాసాలను కాచుకుని కూర్చోవడమే సరిపోతుంది. ఇక కొత్తగా చేయడానికి ఏమీ లేదు, కానీ దేవుడు చేయాలి అని నడిపిస్తున్నాడు. చేయడానికి శక్తి లేదు, అందుకే ఆయన నడిపింపును స్పష్టంగా అర్థం చేసుకుని వెళ్ళాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. నేను మాక్సిమం బైబుల్ స్టడీస్ అవన్నీ క్యాన్సిల్ చేసుకుని టైం దొరికితే ప్రార్థనలో గడపాలి, టైం దొరికితే ప్రభువుతో ఏకాంతంగా గడపాలని ఆశపడుతున్నాను. నాదే కాదు, నేను మీ అందరికీ నా మనవి ఏంటంటే, ఈరోజు నా వర్తమానం కూడా అదే, మీరు ఈ నాలుగు దినాల్లో మీ సమయాన్ని ఆరాధనలు ఆపొద్దు, స్త్రీల కాన్ఫరెన్స్లు కానీ ఏవి ఆపొద్దు, మిగతా సమయాల్లో మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టుకుని రివ్యూలో గడపటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రివ్యూ చేసుకోవటం, పరీక్ష చేసుకోవటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దాని కొరకే మీరు సమయాన్ని వెచ్చించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎట్లాగా రివ్యూ చేసుకోవాలి, ఎలా రివ్యూ కలిగి ఉండాలన్నది కొంత మీ అవగాహన కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈ మీ ద్వారా ఎస్ఎఫ్జే, అన్ని స్త్రీల సహవాసాలు, అన్ని సహవాసాలు నా కొరకు, నా కుటుంబం కొరకు చేస్తున్న ప్రార్థన ద్వారా వాస్తవానికి నేను మిగతా వాళ్ళకి ఏమైనా చేయగలిగాను, గాని నా కుటుంబానికి ఏమీ చేయలేకపోయాను. ఆత్మీయంగా కూడా చాలాసార్లు కుటుంబం ముఖ్యం కదన్న మాట మాట్లాడితే అగస్టిన్ అన్న మాటలు జ్ఞాపకం వస్తాయి, ఐఎమ్ ఏ బ్యాడ్ ఫాదర్, ఐఎమ్ ఏ బ్యాడ్ హస్బెండ్, నేను మంచి తండ్రిని కాదు మంచి భర్తను కూడా కాదని అంటాడు ఆయన. ఎందుకంటే నా పరిచర్య నన్ను కుటుంబంతో గడపడానికి ఒప్పుకోలేదు. నేను కుటుంబంతో గడుపుదాం అనుకుంటే ఈ పరిచర్య చేయలేను కాబట్టి తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను, మంచోడిని కాదు, భర్తగా కూడా మంచోడిని కాదు అంటాను. నేను మాత్రం అలాగే ఉండాలనుకుంటున్నాను. ఐ మస్ట్ బి ఎ బ్యాడ్ హస్బెండ్, ఫాదర్. నా పిల్లలను నష్టపోయినా పర్లేదు, నా భార్య బాధపడినా పర్లేదు, గాని దేవుని సంఘం, నా కుటుంబం దేవుని సంఘానికి చేయగలిగిందంతా చేయాలి. మాక్సిమం గడపగలన సమయాన్ని ఇస్తాను. అది ఎలా ఇస్తానంటే, బయటకు వెళ్దామంటే వెళ్దాం, గృహ దర్శనానికి వెళ్దాం, మమ్మల్ని బయట తీసుకెళ్ళంటే తీసుకెళ్తాను, వార్షికోత్సవం తీసుకెళ్తాను. ఇంతకు మించి మాత్రం నన్నేమి అడగొద్దు, అన్నది నేను చెప్తా ఉన్నాను, తను అట్లాగే సెట్ అవుతా ఉంది. ఇంకొక మాట మీకు చెప్పగలిగింది ఏంటంటే బలపడుతుంది దీప్తి కూడా. మీ సంఘాలకు పిలిచి మీరు సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, పిల్లలు ఎట్లాగే పాటలు పాడిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. తను కోఆర్డినేటర్ బాధ్యత తీసుకుని చిన్నపిల్లలు స్కూల్ రన్ చేయగలుగుతుంది. రీసెంట్ గా తను ఈ ప్రశ్న అడిగింది, నేను తనకి కూర్చొని ఇవన్నీ చెప్పాలి, తనకు చెప్పే సమయం నాకు లేదు, తనకే కాదు మీ అందరికి ఉపయోగకరంగా ఉంటుందని ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ రోజు నా వర్తమానాన్ని మీకు ముందు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. తన ప్రశ్న ఏంటంటే, నువ్వు టైం దొరికితే ప్రార్థనలో కూడా గడుపుతా ఉంటావు కదా, అంత సమయం ఏమని ప్రార్థన చేస్తావు, అంత సమయం ప్రార్థన చేయడానికి ఏముంటుంది అన్నది తన ప్రశ్న. నిజంగా చాలా చక్కటి ప్రశ్న, మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇవి అర్థం చేసుకుంటే. ప్రారంభ దినాలకి ఈ దినాలకి నేను చెప్పగలిగిన వ్యత్యాసం ఒకటే, 2018లో SFJ ప్రారంభించబడితే ఇట్లాగే మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు అని అడిగి కనిపెట్టి తెలుసుకుని ప్రారంభించాం. కానీ అంతకుముందు నా పరిచర్య, 2018కి ముందు నా పరిచర్య దేవుని చిత్తం చేయడం కాదు, దేవుని పని చేయడం. ఎవరు పిలిచినా వెళ్లేవాడిని, ఎక్కడికి పిలిచినా వెళ్లేవాడిని, ఏం చేయాల్సిన అవకాశం వచ్చినా చేసేవాడిని. కానీ దేవుని పని చేశాను, దేవుని చిత్తం చేయలేదు. మిషన్స్ లో నేను నేర్చుకుంది ఏంటంటే, దేవుని చిత్తాన్ని కనిపెట్టి పనిచేయాలి, దేవుని చిత్తాన్ని కనిపెట్టి పనిచేయాలి. కాబట్టి 2016 నుంచి 2018 వరకు మా పట్ల నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అని కనిపెట్టిన తర్వాత, ఉద్యోగంలో ఉండాలా, ఉద్యోగం మాని వెళ్ళిపోవాలా, సేవకి ఉద్యోగం ఆటంకమా, అలాంటి ఆటంకంగా ఉన్న ఉద్యోగంలోకి నన్నెందుకు తీసుకొచ్చావు అన్న పలు విధాలైన ప్రశ్నలతోటి ఆయన సన్నిధిలో కనిపెట్టిన తర్వాత, ఆయన ఉద్యోగంలో ఉండి సేవ చేయమన్న ఆ స్పష్టమైన దర్శనం 5 సంవత్సరాల్లో దాని నెరవేర్పు మనం చూసాం. అది పోలీస్ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారింది. 43 పోలీస్ సహవాసాలను కట్టుకున్నాం. 40 స్త్రీల సహవాసాలను కట్టుకున్నాం. అట్లాగే అదర్ డిపార్ట్మెంట్ సహవాసాలకు కూడా ఆశీర్వాదకరంగా ఈ దర్శనం మారింది. 66 డిపార్ట్మెంట్ సహవాసాలను కట్టుకున్నాం. అదర్ డిపార్ట్మెంట్స్ లో సహవాసాలు వచ్చాయి. చాలా ఆశ్చర్యకరంగా 167 సహవాసాలను ప్రభు కట్టి ఆ దర్శనం ప్రభు చిత్తం కాబట్టి 5 సంవత్సరాల్లో ఈ ఎక్స్పాన్షన్ అన్నది నాకు ఆశ్చర్యం. 5 సంవత్సరాల్లో ఎంత త్వరగా, ఈ సంవత్సరం 52 సంఘాలు కట్టాలనుకుంటే 63 సంఘాలు కట్టడం అన్నది నాకు చాలా ఆశ్చర్యం. నేను ఎందుకు ఇది ఆశ్చర్యం అంటున్నానంటే, నేను చేయట్లేదు, మీరు కూడా చేయట్లేదు, మనమందరం ప్రార్థన చేస్తున్నాం, దైవాత్మ పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, ప్రభు పనిచేస్తున్నారు. మనం దాన్ని గ్రహించిన తర్వాత చిత్తం చేయటం ముఖ్యం. పనిచేయడం ఎంతకాలం పనిచేసినా అంత గ్రోత్ ఏమి ఉండదు. కానీ చిత్తం చేయటం, దేవుని చిత్తం చేయడం ప్రారంభిస్తే మనం కొంచెం చేస్తాం, దేవుడు చాలా ఎక్కువ చేస్తాడు. మనం కొంతే చేస్తాం, మిగిలిందంతా దేవుడు చేస్తుంటాడు. వాట్సన్ గారు, చర్చ్ గ్రోత్ అసోసియేషన్ ఇండియా తమిళనాడు, వాళ్ళు పాస్టర్స్ ట్రైనింగ్ ఏజెన్సీ, నాకు బాగా ఇష్టమైన సేవకుడు, నాకు చాలా బాగా ఇష్టమైన సేవకుడు. చాలా ఫెయిర్ గా ఉంటాడు, చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటాడు. అలాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం నాకు ఆశీర్వాదం అన్న గ్రహింపుతోటి నేను ఎప్పుడు ఆయనకు అందుబాటులో ఉంటానో, ఆయన మన వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉండి మనం ఏం చేస్తున్నామో చూస్తాడు. మనకు బిల్డ్ కోర్సు కూడా ఆయన నడిపిస్తున్నాడు. గత 2 కోఆర్డినేటర్ మీటింగ్ కి ఆయన స్పీకర్ గా వచ్చి మన పరిచర్య చూసి కొన్ని గైడెన్స్ ఇచ్చి వెళ్ళాడు. ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడో చూసి అక్కడే మేము పనిచేయాలనుకుంటాం. దేవుడు వదిలేసిన పరిచర్య మేము చేయం, దేవుడు లేని చోట మేము వెళ్ళం, దేవుడు ఎక్కడుంటే అక్కడికే మేము వెళ్తాం. అదొక్కడ మేము నేర్చుకున్నాం. SFJ లో దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి SFJ డెఫినెట్లీ ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఇక్కడ జరుగుతుంది, దేవుని చిత్తానుసారం పరిచర్య కాబట్టి మేము మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాము, దేవుడు హస్తం ఉంది కాబట్టి మేము మీ దగ్గరకు వస్తున్నాం, లేకపోతే రాము అన్నాడు. ఆ మాట నన్ను చాలా ఎంకరేజ్ చేసింది, ఆ మాట నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. కాబట్టి ఏదో ఒకటి చేయడం కాదు, దేవుని చిత్తం చేయటం, దేవుడు చెప్పింది చేయటం, దేవుని చిత్తానికి లోబడి చేయటం. చాలాసార్లు నేనేమంటానంటే మీరు చేస్తున్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి, పోలీసులోడు భారీగా ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేయకపోవటం మాత్రం అది తప్పే, దేవుని చిత్తాన్ని తప్పిపోవడం అని చెప్పి చాలా మందితో మాట్లాడతాను. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి, నిజమే అన్న ఇప్పటిదాకా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేయలేదు, మిగతా అంతా చేస్తున్నాం కానీ ఇది చేయట్లేదు, అది మా లోపమే, దాన్ని మేము సరి చేసుకుంటామని వస్తున్నారు. ఇప్పుడు ఒక మాట అంటారు, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎస్ఎఫ్జేలో కాదు బయట చేయమని, వేరుగా చేయమని చెప్పినా ఎస్ఎఫ్జేను వదిలేయండి, ఆయన ఏం చెప్తే చేయండి. ఎస్ఎఫ్జేలో వద్దు సెపరేట్ గా స్టార్ట్ చేయమంటే సెపరేట్ గా స్టార్ట్ చేయండి. ఎస్ఎఫ్జేని వదిలేసినందుకు మీరు నాకు శత్రువులు ఎవరు, ఎస్ఎఫ్జేని వదిలేశారని బాధపడడం కానీ దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు అన్న దాన్ని బట్టి సంతోషిస్తాం. నేను ఒకటి చెప్పగలను, మీతో కలిసి ప్రయాణం చేస్తాం, మీ కార్యక్రమాలు మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టి నన్ను పిలిచి వాక్యం చెప్పమంటే వస్తాను. మీరు బాగా చేస్తా ఉంటే ఎస్ఎఫ్జే కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా చీఫ్ గెస్ట్ గా పిలుస్తాం, తప్ప మా నుంచి దూరం అయిపోయారు, మాకు సంబంధం లేదు అన్న లోకానుసారమైన పోకడలు అయితే ఉండవు. కానీ ఈ 4-5 దినాలు మీరు ఏం చేయమంటాడు ఆయన, ఏం చేస్తున్నాము అన్నది ఆయన దగ్గర ప్రజెంట్ చేద్దాం, కనిపెడదాం, ఆయన ఏం చేయమంటున్నాడో దాన్ని ఎరగటం ఆత్మీయ జీవితానికి మంచిది. మీలో చాలా మందికి దేవుని చిత్తం కనిపెట్టడం అవగాహన ఉండదు కాబట్టి నేను ఇంత విపులంగా మాట్లాడాల్సి వస్తుంది మీకు అర్థం కావాలని. ఏసీపీ శ్యామ్ సుందర్ గారు, మనం నెల్లూరు సహవాసం ప్రతి సెంటర్ కాన్ఫరెన్స్ లో సారే ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన ఒక మాట అన్నాడు, అది మీకు కూడా క్లారిటీ వస్తుందని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆయన ఏమన్నది అంటే, ఆయన డ్యూటీ చేసుకోవాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, హెబ్రోన్లో ఆయనకి టర్న్ ప్రకారంగా వాకింగ్ చెప్పడానికి బయటకు పంపిస్తూ ఉంటారు, కాబట్టి బయటకు వెళ్ళాలి, ఇంత పని ఉంది. దానికి తోడు తిరుపతి గిడియన్ క్యాంప్కి ఆయన ప్రెసిడెంట్, తిరుపతి గిడియన్ క్యాంప్కి ప్రెసిడెంట్, కాబట్టి గిడియన్స్ వాళ్ళ స్క్రిప్చర్ డిస్ట్రిబ్యూషన్ అన్ని పనుల్లో ఉండాలి. దానికి తోడు ఎస్ఎఫ్జే ఒకటి యాడ్ అయ్యింది. ఎస్ఎఫ్జే ఏమైందంటే ఆయన పోలీస్ ఆఫీసరు, ఇది పోలీసుల పరిచర్య. ఎస్ఎఫ్జే పోలీస్ పరిచర్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఇన్వాల్వ్ చేసేసాం, ఇన్వాల్వ్ అయిపోయాడు. ఒకనొక టైం ఇట్లా అనిపించిందంట, అయ్యా ఏదో ఒకటి నేను మానాలి. గిరియన్స్ వాళ్ళు పరిచర్య మానమంటావా, హెబ్రోనులు పరిచర్య మానమంటావా, ఎస్ఎఫ్జే పరిచర్య మానమంటావా అని ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు ఆయనతో మాట్లాడిన మాట, ఏది మానొద్దు, అన్ని చేయడానికి కావలసిన కృపనిస్తానని చెప్పి మాట్లాడిన తర్వాత ఎస్ఎఫ్జేని నా ఎస్ఎఫ్జే అంటాడు ఆయన. వాస్తవానికి నాకంటే వయసులో పెద్ద ఆయన, నాకంటే ర్యాంకులో పెద్ద ఆయన. ఆయన నా కింద పనిచేస్తున్నట్టుగా ఆయన ఫీల్ అవడు, ఆయన కింద నేనున్నట్టుగా ఫీల్ అవను. దేవుని చిత్తం కలిసి చేస్తున్నాం, దేవుని చిత్తం కలిసి చేస్తున్నాం. దేవుడు ఎందుకో వేరే అభిప్రాయాలు లేకుండానే చాలా చక్కగా ఆత్మ కలిగించి ఐక్యతతో తీసుకువెళ్తున్నాడు. అందుకే దేవుని చిత్తం చేయడం అలవాటు చేసుకుంటే అన్ని బాగుంటాయి. దేవుని చిత్తం కాకుండా దేవుని పని చేయడం అలవాటు చేసుకుంటే నిజంగా మనం అలసిపోతాం. ప్రతి వార్షికోత్సవంలో నేను చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన చేయమన్నాడు, అదే చేశాం కాబట్టి. మనం ఫెయిల్ అవ్వాలి, ఆయన ఫెయిల్ అవ్వడు కాబట్టి ఆయన చేశాడు. రాత్రులంతా ప్రయాణం చేసి ఉదయం డ్యూటీకి వెళ్ళాలి, రాత్రంతా ప్రయాణం చేసిన అలసట లేకుండా మళ్ళా డ్యూటీకి వెళ్ళగలుగుతున్నాం. సంవత్సరం అంతా తిరిగినా ఒక్క యాక్సిడెంట్ కూడా లేదు, సంవత్సరం అంతా తిరిగినా ఒక్కరోజు కూడా సిక్కావు లేదు. ఏం జరుగుతుందంటే దేవుని చిత్తం చేస్తున్నాం. నీకు కొత్త సంవత్సరంలో దేవుని చిత్తం చేయటం అలవాటు చేసుకోగలిగితే
నిజంగా పరిచర్యను మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. చాలా ఆహ్లాదకరంగా, చాలా పురుకొల్పుగానే మీ పరిచర్య ఉంటుంది, ఫలవంతంగానే మీ పరిచర్య ఉంటుందని మాత్రం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మంచిది, నా ఉపద్ఘాతానికి రెండు అయిపోయినట్టుంది.
సరే, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 12వ కీర్తన 12వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకోవాలి. కీర్తన గ్రంథము 12వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకోవాలి. మోషే భక్తుని యొక్క ప్రార్థన, మోషే భక్తుని యొక్క ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. రెండు మాటలు మోషే యొక్క ప్రార్థన. మోషే ఏమని ప్రార్థన చేశాడంటే జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. అదేంటండి, 5 కాండాలు ఇచ్చిన వాడు, దేవుని ముఖాముఖిగా చూసిన వాడికి జ్ఞానం లేదా అంటే ఉంది. కానీ ఇక్కడ ఆయన అడిగింది దేనికోసం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం, దినాలను సద్వినియోగం చేసుకునే జ్ఞానం, దినాలను లెక్కించగలిగిన జ్ఞానం. 12వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినాలు లెక్కించుట మాకు నేర్పుము. కొంత క్లారిటీ అయితే ఉంది ఆయనకి, దినాలు లెక్కించే విషయంలో కొంత క్లారిటీ ఉంది. 10వ వచనంలో ఇలా అన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. టోటల్ ఎంత అంటే 70-80 సంవత్సరాలు బ్రతుకుతామని తెలుసు. 70-80 సంవత్సరాలు బ్రతుకుతామని తెలుసు. అయితే సంవత్సరాలు తెలుసు, దినాలు లెక్క పెట్టుకోవడం తెలియదు. సంవత్సరాలు తెలుసు, దినాలు లెక్క పెట్టుకోవడం తెలియదు. మనకు కూడా తెలుసు ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతామని, మనం ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటాం ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతామని. అయితే ప్రశ్న ఏంటంటే 60 సంవత్సరాల్లో రక్షించబడడానికి, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు రక్షించబడడానికి ముందు వెళ్ళిపోయింది, మనం అప్పుడేం చేయలేదు, అదంతా వృధానే. ఇక ఎంతకాలం ఉంటామో తెలియదు. ఉన్న కాలంలో ఇట్లాగే ఏదో ఒక సంఘానికి వెళ్ళాం, ఏదో ఒక సంఘంలో సభ్యులమయ్యాం. వాళ్ళేమన్నారంటే నీకేం పని లేదు, పనంతా పాస్టర్ గారిది అన్నారు, పనంతా పాస్టర్ అమ్మది అన్నారు, పని ఏమన్నా ఉందని సంఘ పెద్దలది అన్నారు. మరి నీకేం పని ఉండదు, నువ్వేం చేస్తావంటే వచ్చి కూర్చొని కానికేసి వెళ్ళిపోవడమే. ఇదే చెప్పారు మనకి, నువ్వు వచ్చి కూర్చొని కానికేసి వెళ్ళిపోవడమే. నువ్వు ఒకవేళ కానుకేయడానికి మాత్రమే వస్తున్నావంటే అవును, అట్లానే ఉంది. నువ్వు రాకపోయినా కానుక పంపించినా ఓకే, నో ప్రాబ్లం. నేను విమర్శిస్తున్నాను అనుకుంటారా ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ సంఘాలు అలా తగలబడ్డాయి, సంఘాలు ఆ పరిస్థితులు చూస్తున్నాం. రాకపోయినా పర్లా, నువ్వు కానుక పంపించేసినా ఓకే మాకు అన్నట్టుగా ఉంది. ఏం పని చెప్పట్లేదండి, అది నువ్వు చెప్పే మాట, ఏం పని చెప్పట్లా. కానీ మోషే భక్తుని యొక్క ప్రార్థన ఏంటంటే ప్రతి దినం ప్రాముఖ్యమైంది, ప్రతిరోజు దేవుడిచ్చాడు. తెల్లవారుగానే ఉదయం లేవగానే కొంత అలవాటు ప్రార్థన, వాడుకు ప్రార్థన ఒకటి చేస్తాం. ఏంటంటే ఈ దినాన్ని జ్ఞానులు ఘనులు చూడలేకపోయారు, అల్పుణ్ణి నన్ను చూడనిచ్చావు అంటాం. సరే, వాళ్ళకి లేని నీకెందుకు ఇచ్చాడు, వాళ్ళకి చూడడానికి అవకాశం ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు కదా, నువ్వేం చేయాలి. 2025లోకి వెళ్తా ఉన్నాం, చాలా మంది వెళ్ళిపోయారు, కానీ నిన్ను మాత్రం 2025లో తీసుకెళ్తున్నాడు, ఏం చేయాలి? దినాలు లెక్కించడం తెలియాలి, దినాలను లెక్కించడం తెలియాలి, అది జ్ఞానవంతులు చేసే పని. వాక్యం అంతా చాలా సూటిగా మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త ఎందులో జాగ్రత్త? సమయాన్ని, టైం మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్త, సమయాన్ని గడిపే విషయంలో జాగ్రత్త. చెడ్డ దినాలు అన్న మాట దగ్గర ఈ ఒక్క సెల్ ఫోన్ చాలు. ఎంతగా టైం తెలియదు. వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల పోస్టింగ్లు పంపిస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. వాట్సాప్ అయినా కొంచెం బెటర్ ఏమో కానీ ఇక ఫేస్బుక్లోకి వెళ్ళామా, యూట్యూబ్లోకి వెళ్ళామా, వస్తూనే ఉంటుంది కంటెంట్, వస్తూనే ఉంటుంది. అన్ని ఎలా ఉంటాయంటే చూడాలి. ఎందుకంటే ఏం జరుగుతుందంటే దేవుడు చెప్పింది చేయకుండా ఉండడానికి నీ సమయాన్ని, దేవుడు చెప్పింది చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాను సాతాను చాలా బాగా వాడుకుంటున్నాడు. కొంతమందికి పాటలు వినే అలవాటు ఉంటుంది. పాటలు వింటే ఏమొస్తుంది? ఏమి రాదు, టైం వేస్ట్. పాటలు వింటే టైం వేస్ట్. అదేంటండి, క్రిస్టియన్ సాంగ్స్ అంటారా? అయినా టైం వేస్టే. వినకూడదు. ఏం చేయాలి? కూర్చొని అదే పాట లిరిక్ ఓపెన్ చేసుకొని పాడుకోవాలి. పాడుకుంటే టైం వేస్ట్ కాదు. నీ నోటితో నువ్వు స్తుతిస్తావు, నీ నోటితో నువ్వు ఆరాధిస్తావు, అర్థవర్థంగా ఉంటుంది. నీ పని నువ్వు చేసుకుంటూ పాటలు వింటా ఉంటే ఏమవుతుంది? విన్నట్టుగా ఉంటుంది మర్చిపోతాం. వాక్యాలు కంఠస్థం కావు కానీ పాటలు కంఠస్థం అవుతాయి. ఏదైనా ఒక పాట పాడగానే అందరు స్టార్ట్ చేస్తారు. ఎందుకు? పాటలో ఉన్న ఆ బ్యూటీ అది గుర్తుండిపోద్ది. నువ్వు పాడితే కదా, చక్క కూర్చో, యూట్యూబ్లో మంచి పాట పెట్టుకో. ఆ వాళ్ళు పాడతా ఉంటే వినొద్దు, ఆ పాడతా ఉంటే నువ్వు పాడు, తర్వాత యూట్యూబ్ అవే నువ్వు పాడు, అది బాగుందా, వాక్యానుసారంగా ఉందా, అయితే సాయంత్రం సహవాసంలోకి వచ్చి నువ్వు పాడు. మిగతా వాళ్ళందరూ మ్యూట్లో కూర్చొని వింటే మీకేం రాదు, టైం వేస్ట్. మీట్లో ఉండాలి కానీ పాడాలి, మీట్లో ఉండాలి పాడాలి. పాడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు అందరూ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న వాళ్ళు పాట డిస్ప్లే చేయాలి, పాడుకుంటారు, పాడుకోవాలి, నేర్చుకోవాలి, అర్థవంతంగా ఉంటుంది. ప్రిలరా, మనకు సమయం నిజంగా వాడుకోవడం తెలియదు, మోషే ప్రార్థన, అయ్యా మా దినాలు లెక్కించటం మాకు నేర్పు, ఆ జ్ఞానం మాకు దయచేయి అని ప్రార్థన చేశాడు. పౌలు ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, దినాలు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే ఉండండి అన్నాడు. అంటూ ఒక మాట అంటాడు కిందకు వచ్చేసరికి, చాలా బాగుంటుంది ఆ మాట. 17, ఇందువలన మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోనడి. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను కాదు. ప్రభు చిత్తం చెయ్యి. నీకు ఇచ్చిన సమయంలో ప్రభు చిత్తం ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు. బైబిల్లో రాయబడింది ఆల్రెడీ. మళ్ళా మీరు ప్రత్యేకించి ఇప్పుడు నేను నన్ను ఏమైనా ఒంటికాలు జపం చేయమంటారా అంటే నేను అంత కష్టపెట్టను. నేనేమంటానంటే బైబిల్లో చెప్పినవన్నీ కూడా ఇది నాకు ఇష్టం, ఇది నాకు కావాలి, ఇలా ఉండాలని చెప్పినవన్నీ కూడా దేవుని చిత్తమే. పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం, ఆత్మల సంపాదన దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. ఆయన చెప్పేసి నాకు ఇవి కావాలని. వ్యక్తిగతంగా నా పట్ల నీ చిత్తం ఏంటి అన్నది కూడా నువ్వు దేవుడు చెప్పిన చిత్తం వాక్యలన్నో చేసుకుంటూ వెళ్తూనే ప్రార్థన చేయి. నీకు అర్థమవుతుంది దేవుడు ఈ డైరెక్షన్ లో నడిపిస్తున్నాడు, ఈ డైరెక్షన్ లో వెళ్ళమంటున్నాడు. ఇలా వెళ్తా ఉంటే నాకు ఆత్మను నడిపింపుతుంది, నాకు బాగుంది. ఈ డైరెక్షన్ లో దేవుడు వెళ్ళనివ్వట్లేదు. పౌలు ఆసియా పట్టణానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఆత్మదేవుడు వద్దు అని ఆపేశాడట. బిటూనియాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఆత్మదేవుడు వద్దు అని ఆపేశాడట. రాత్రి కలలో మాసిడోనియా వాడు కనిపించాడు, అయ్యా మా దగ్గరికి రా అన్నాడు. దేవుడు మాసిదోనే కలమంటున్నాడని చెప్పి ప్రయాణం చేసినప్పుడు ప్రభు నడిపించాడు. దేవుని చిత్తం చేస్తూనే, ఇది బైబిల్లో బయలుపరచబడ్డ దేవుని చిత్తాన్ని చేస్తూనే, చెప్పినవి చేస్తూనే ఇంకా నీతో ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా అన్నది కూడా మనం వినాలి. దాని వైపు కూడా మనం మనసు ఉంచాలి. అది ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రాముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అన్న మాట దగ్గర సమయాన్ని దేవుని చిత్తం చేయడానికి వాడుకోవటం, సమయాన్ని దేవుని చిత్తం చేయడానికి వాడుకోవటం ప్రాముఖ్యమైనది. దాని మీద నేనేమంటానంటే, ప్రార్థన చేయడానికి కూర్చుంటున్నప్పుడు జనరల్ గా ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని నోరు తెరిచి చేసేది మనకు తెలుసు, అది ఫలవంతంగా ఉండదు, అది ఫలవంతమైన ప్రార్థన కాదు. మీరు ఎక్కువసేపు ప్రార్థనలో ఉండలేరు. రెండు, మీరు అన్ని అంశాల కొరకు ప్రార్థన చేయలేరు. మీరు చేయాల్సిన రీతిలో కూడా ప్రార్థన చేయలేరు. మీరు ఆ దినం కొరకు చేయాల్సిన పరిచర్య కొరకు మిమ్మల్ని సిద్ధపరచుకోలేరు, సిద్ధపరచుకోవడం కూడా సాధ్యం కాదు. అది కొరకు ఏముండాలంటే, ప్రార్థనకు ముందు రివ్యూ ఉండాలి. ప్రార్థనకు ముందు రివ్యూ ఉండాలి. నేను ఏమని ప్రార్థన చేయాలి, ఏ అంశాల కొరకు స్తుతించాలి, ఏ అంశాలను నా పాప ఒప్పుకోల్లో తీసుకురావాలి, నేను ఏ విషయాలు శోధించబడుతున్నాను, ఇవన్నీ ఒకసారి మనం ఒక అవగాహనలోకి రావాలి. అప్పుడు మన ప్రార్థన ఎంత అర్థవంతంగా, ఎంత ఫలభరితంగా, ఎంత దీవెనకరంగా ఉంటుందో. దానికి గాను అది ఏం చేయాలంటే, ఎస్ఎఫ్జే డైరీ ఒక డిజైన్ చేశామండి. కోఆర్డినేట్స్ అందరికి ఇచ్చాము, కోఆర్డినేట్స్ అందించాము. మెంబర్స్ మీలో ఎవరైనా సరే నాకు ఆ డైరీ కావాలని ఒకవేళ మీకు అనిపిస్తే మీకు అందించడానికి కూడా మేము ట్రై చేస్తాం. ఫ్రీయే, మళ్ళా ఎస్ఎఫ్జేలో డబ్బులు ఉండవు కదా, మీరు ఏది కోరుకున్నా దేవుడు మాకు ఇస్తాడు, మేము మీకు ఇవ్వడమే, అది ఫ్రీగానే ఇస్తాం. అయితే కోఆర్డినేటర్ని ఫస్ట్ ఫేజ్ లో మానిటర్ చేద్దామన్న ఉద్దేశంతో డైరీ డిజైన్ చేశాం. డైరీలో 7 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఆ 7 పాయింట్స్ మీరు రోజు చెక్ చేసుకోగలిగితే సమయం వృధా కాదు, దేవుని చిత్తాన్ని తప్పిపోరు, దేవుని చిత్తంలో కొనసాగడం సాధ్యమవుతుంది. ఇదొక్కటి నేను బలంగా చెప్పగలను. ఈ 7 పాయింట్స్ మీరు టచ్ చేయగలిగితే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈవెన్ 7 పాయింట్స్ కూడా దేవుడు చేయమన్నవే, అవి చేస్తున్నావా లేదో చెక్ చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో పాయింట్ నెంబర్ వన్ సంఘ సహవాసము. ఈ కొత్తగూడెం వాళ్ళు ఈరోజు యానివర్సరీకి వచ్చారు కాబట్టి, ఎన్టీఆర్ వచ్చారు కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఎస్ఎఫ్జే బాగా నచ్చిందండి, మా ఎన్టీఆర్ జిల్లా బాగా నచ్చలేదంటే కుదరదు. ఇంకా అంటాను, ఎన్టీఆర్ జిల్లా సహవాసం ఎస్ఎఫ్జేలో భాగమే. ఎస్ఎఫ్జేలో సెంట్రల్ కాన్ఫరెన్సెస్కి ఎక్కువ మంది వస్తుంటారు, ఉదయకాల కాన్ఫరెన్సెస్ కూడా వస్తారు, జిల్లా కాన్ఫరెన్స్కి రాదు. ఎందుకంటే సెంట్రల్ కాన్ఫరెన్స్లో బాగా చేస్తున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు, బాగుంది. జిల్లా కాన్ఫరెన్స్లో 15 మంది వస్తున్నారు 20 మంది వస్తున్నారు, అంత బాగా నడిపించట్లేదు అన్నది వాళ్ళ భావన. కొన్ని కొత్త సహవాసాలు అట్లానే ఉంటాయి, ప్రారంభ దినాల్లో అన్నీ అలాగే ఉంటాయి. కానీ నేనేమంటానంటే, ఎస్ఎఫ్జే సెంటర్ కాన్ఫరెన్స్ సంఘం కాదు, ఎస్ఎఫ్జే సెంటర్ కాన్ఫరెన్స్ సంఘ ఆరాధన కాదు. ఎస్ఎఫ్జే సెంటర్ కాన్ఫరెన్స్లో నువ్వు అన్ని పొందుకోలేవు, కానీ జిల్లా కాన్ఫరెన్స్ నీకు సంఘ ఆరాధనే. సెంటర్ కాన్ఫరెన్స్ ను కూడా సంఘ ఆరాధన అనొచ్చు, కానీ నాకున్న అభ్యంతరాలు ఏంటంటే, 500 మంది వచ్చారు, ఇప్పుడు ఈరోజు మీరు 250 మంది వచ్చారు. 250 మంది నాకు తెలుసా? తెలీదు. 250 మంది నాతో మాట్లాడగలరా? మాట్లాడలేరు. 250 మందిని బలపరచడానికి, పాటలు పాడడానికి అవకాశాలు ఇవ్వగలనా? ఇవ్వలేను. యాక్టివేట్ చేయగలనా? చేయలేను. ప్రారంభంలో సంఘాల్లో జరుగుతున్న ఒక మోసం కోసం ఇలాగ అన్నాను, మీరు రండి, కూర్చోండి, కానుకేయండి, వెళ్ళిపోండి. ఈ సెంటర్ కాన్ఫరెన్స్ ఎలా ఉంటుందంటే, మీరు రండి, మీట్లో ఉండండి, మేము చెప్తాము, వినండి, వెళ్ళిపోండి. మనం వచ్చి ఏం చేసావు? ఏమీ చేయలేవు. ఏమి చేయలేవు. స్కోప్ లేదు. స్కోప్ లేదు. ఈవెన్ ప్రేయర్ పాయింట్స్ తీసుకోవడానికి కూడా కష్టమే. బలవంతంగా పీక నొక్కేసి మీట్లో పెట్టి ఏమైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టామా అంటాం. ఎందుకు? ఎంతమంది ఉన్నారో, అంతమందిది ఎక్కడ రాసుకునేది? టైం సరిపోదు కదా. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు నేను జిల్లాను విడదీస్తున్నాను, ఎందుకు నేను సహవాసాలను విడదీస్తున్నానంటే, సహవాసంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి బలపడాలి. సహవాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు బలపడాలి. బలపడాలంటే అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా తక్కువ మంది ఉండాలి. మా సహవాసంలో 30 మంది వస్తున్నారన్నా అన్నావంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 10 మందిని సెపరేట్ చేసి ఇంకో సహవాసం కట్టావనుకో, ఆ 10 మంది బలపడతారు. మీ 20 మందికి బలపడతారు. ఆ 10 మంది 20 మంది అవుతారు. పెద్ద ఛాలెంజ్ అది. ఇప్పుడు ఏలూరు జిల్లా కడుతున్న 28వ తేదీన ఏలూరు జిల్లా కట్టడానికి చాలా దినాలు ప్రార్థన చేసాం. అరే, ప్రార్థన చేయడమే కాదు, పోయి గృహదర్శనాలు చేద్దామని చెప్పి లాస్ట్ వీక్ గృహదర్శనాలకు వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందంటే, కోఆర్డినేటరే కారణం. ఏలూరు జిల్లా ప్రారంభం కాకపోవడం గల కారణం ఎవరంటే కోఆర్డినేటరే. ఏం చేశాడు కోఆర్డినేటర్ అంటే, ఆయనకి ఇదే కమ్మ వాళ్ళకి ఎట్లా ప్రేమ ఉందో ఆ ప్రేమ ఆయనకు ఉంది. మేము విడిపోతే బలహీన పడిపోతామని భయం ఉంది కాబట్టి విడదీయడానికి సిద్ధంగా లేడు. ఎప్పుడైనా సరే అలాగే సార్ ప్రార్థన చేద్దాం అంటాడు. అబద్ధం. ఆయనకి సెపరేట్ చేయడానికి ఇష్టం లేదు. సహజంగా భయం ఏంటంటే తగ్గిపోతామని. అదే భయం గుంటూరులకు ఉండేది, అదే భయం హైదరాబాద్లకు ఉండేది. ఇప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము బలహీన పడలేదు కానీ వాళ్ళు బలపడుతున్నారు. మా వల్ల ఒక సహవాసం కట్టుబడింది, వాళ్ళు బలపడుతున్నారు, వాళ్ళు మాతో పోటీ పడుతున్నారు. మా వెనకాల స్టార్ట్ అయిన వాళ్ళు ఇంత చక్కగా వాళ్ళు బలపడతా ఉంటే మేము ఇంకా బాగుండాలి కదా అన్న గద్దెంపు మాకు వస్తుంది. రెండు పోటీ పడుతున్నారు, తల్లి సహవాసం, పిల్ల సహవాసం, ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు. ఎంత బాగుందో, ఎంత బాగుందో. నేనేం చెప్పడానికి ట్రై చేస్తానంటే, నీ ధైర్యంలో, నీ సహవాసంలో నువ్వు ఎలాగున్నావు. నా మట్టుకు నేనేం చేస్తానంటే, నా సహవాసంతో నేను కలిశానా లేదా, నాకు ఇచ్చిన ఉదయకాల ఆరాధనలో నేను ఉండాలని ఆశపడతాను. ఈ మధ్య బ్యాంకు వాళ్ళు స్టార్ట్ అయ్యారు, వాళ్ళకి వాక్యం చెప్పాలి, ఆ వార్షికోత్సవాలకు వెళ్లాల్సి వస్తుంది, సమయం దొరకదు కాబట్టి ఉదయకాల ఆరాధనకు రాలేకపోతున్నాను. కానీ నాకేదైనా, నేను ఆ సమయం 8 గంటలకు ఆరాధన జరుగుతుంది, నేను ఇంట్లో ఖాళీగా ఉండకూడదు, ఖచ్చితంగా నేను ఆరాధనలో ఉండాల్సిందే. ఉదయం ఆరాధన జరుగుతుంది, నేను ఖాళీగా ఉన్నాను, ఖాళీ చేసుకోవాలి. వాస్తవానికి లాస్ట్ ఇయర్స్ అలాగే చేయగలిగాను. గత 5 సంవత్సరాల్లో మాక్సిమం నిద్ర లేకపోయినా పర్లేదు కానీ ఉండాలని చెప్పి ట్రై చేశాను. ఇప్పుడు వేరు వేరు అసైన్మెంట్స్ వల్ల ఏది ప్రయారిటీయో దాని వైపుకి వెళ్ళిపోయి మిగతా వాటిని మిగతాకి అప్పచెప్పేసి వెళ్ళిపోవాల్సి వస్తా ఉంది. వాక్యం మనకి ఇవ్వబడ్డ వాగ్దానం ఏంటంటే, మత్తయి సువార్త 28:19-20, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఆరాధిస్తారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉంటారో, గ్యాదరింగ్. ఎంతమంది కావాలి ఆయనకి? ఇద్దరు ముగ్గురు. కూడి ఉండడం అన్న మాట దగ్గర ఏకకాలంలో కూడుకోవటం, ఒకరినొకరు పలకరించుకోవటం. ఆరాధన అయిపోయిన తర్వాత వందనాలు చెప్పుకోమంటాం. వందనాలు చెప్పుకుంటున్నప్పుడు తొందరపడి మీటింగ్ ఎండ్ చేసేయద్దు. లెట్ దెమ్ గ్రీట్. ఒకరినొకరు పలకరించుకుంటారు, ఒకరినొకరికి విషెస్ చేసుకుంటారు. మనకున్న ఫీజిబిలిటీ ఏంటంటే, వీడియో కెమెరా కూడా ఆన్ చేసుకోవచ్చు. వీడియో కెమెరా ఆన్ చేస్తే వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అన్న ఉద్దేశంతో వీడియో వదిలేస్తున్నాం. వీడియో కూడా ఆన్ చేసుకొని గ్రీటింగ్ చెప్పుకోవచ్చు. మీట్ అవటం, గ్రీట్ చేసుకోవటం, కలిసి ఉండటం. ఈరోజు నీకు ప్రార్థన అక్కడ రిక్వెస్ట్ ఉంది, ప్రార్థన చేయమని చెప్పటం. ఈరోజు నువ్వు ఒక పాట ప్రిపేర్ అయ్యి వచ్చావు, పాట పాడతానని చెప్పి వాళ్ళు ఫ్రీగా మాట్లాడడం ఇవ్వగలుగుతారు. మీరు మమ్మల్ని అడిగారు అనుకోని మేము ఇవ్వలేము. ఎట్లా ఇచ్చేది? ఎంతమందిలో అందరి రిక్వెస్ట్లకి మేము ఎట్లా న్యాయం చేయగలం? కానీ నీ స్థానిక సంఘం చేయగలుగుతుంది.
నీ కొత్తగూడెం సంఘం చేయగలుగుతాడు, నీ ఎన్టీఆర్ సంఘం చేయగలుగుతాడు, ఎస్ఎఫ్జే సెంటర్ కాన్ఫరెన్స్ లో చేయలేం. అందుకే ఎస్ఎఫ్జే సెంటర్ కాన్ఫరెన్స్ నన్నా వదిలేయండి, కానీ మీ స్థానిక సంఘాన్ని వదలొద్దు. ఈ వారంలో ఒకరోజు అన్ని స్త్రీల సహవాసాలు కలిసి గ్యాదర్ అయ్యేది ఒకటి, నేను మీరు ఎలాగున్నారో చూడడానికి నాకు ప్రయోజనకరంగా ఉంటుంది, మీరు ఎలాగున్నారు మిమ్మల్ని మీరు చూసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ వారం వార్షికోత్సవానికి వెళ్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయడం బాగుంటుంది, గత వారం వార్షికోత్సవం చేసుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి బాగుంటుంది, ఒక పురుకొల్పుగా ఉంటుంది. మేమేదో 10 మంది ఆడవాళ్ళం ప్రార్థన చేసుకున్నామని కాకుండా మేము 500 మంది ఉన్నాము, 400 మంది ఉన్నాము అన్నది ఎంత పురుకొల్పుగా ఉంటుందో. సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘం కూడా భాగమేగా. ఎస్ఎఫ్జేని నేనేమంటానంటే సార్వత్రిక సంఘం, కానీ నీ భద్రాద్రి కొత్తగూడెం సంఘం స్థానిక సంఘం. నీకు రెండు ముఖ్యమే. నువ్వు సార్వత్రిక సంఘంలో ఫ్రీక్వెంట్ గా కలకపోయినా పర్లేదు, కానీ స్థానిక సంఘంలో మాత్రం నువ్వు బలంగా ఉండాలి. సో మొదటి పాయింట్ ఏమంటానంటే, నేను నా సంఘ సహవాసంలో ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంటున్నాను, ఎంత ఎఫెక్టివ్ గా ఉంటున్నాను, ఎంత ప్రయోజనకరంగా ఉంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ప్రార్థన కూర్చోవాలి. నేను ప్రార్థన కూర్చుండేటప్పుడు నిన్న దేని మీద రివ్యూ చేస్తాను, నిన్న 25వ తేదీ క్రిస్మస్ సందర్భంలో నేను నా సంఘంలో ఉన్నానా లేదా, నా సంఘ ఆరాధనలో కలిశానా లేదా, నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యానా, లేదు కలవలేకపోతే కలవలేకపోయాను, ఈరోజు కలవాలి అది నా ప్రార్థన అంశం, ఈరోజు కలవాలి అన్నది నా ప్రార్థన అంశం. కాబట్టి మొదటి మాట మార్నింగ్ డివోషన్స్ ఆర్ ఈవినింగ్ డివోషన్స్ ఆర్ ఆఫ్టర్నూన్ డివోషన్స్, నీ సంఘం యొక్క ఆరాధనలో నువ్వు కలుస్తున్నావా లేదా అన్నది మొదటిగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్. రెండవ మాట, రెండవ చెక్ పాయింట్ ఏముండాలంటే, సంఘం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేశాను. మీరు బంధిస్తే పరలోకమందు బంధించబడుతుంది, మీరు విప్పితే పరలోకమందు విప్పబడుతుంది. మీరు నువ్వు కాదు ఈ మాటకు వస్తే మాట్లాడతాను. ఏకాంత ప్రార్థన పాడవుతుందండి, ఆ సమయానికి కాన్ఫరెన్స్ ఉంది, ఆ సమయానికి నా ఏకాంత ప్రార్థన ఉందంటే నీ ఏకాంత ప్రార్థన మార్చేసుకో. ఏకాంత ప్రార్థన నీ చేతిలో ఉంటుంది, ఎలా కావాలో అలా పెట్టుకో. కానీ నువ్వు అనుకున్న సమయానికి సంఘం కూడుకోదు, సంఘం కూడుకున్న సమయానికి నీకు వేరే పనులు ఉంటే నువ్వు మార్చుకో. ఏకాంత ప్రార్థన సమయాన్ని సంఘ ప్రార్థన సమయాన్ని ఒకటే పెట్టుకుంటే నష్టపోయేది నువ్వే. బైబిల్ ప్రాముఖ్యంగా సంఘం కోసం మాట్లాడుతుంది తప్ప అవయవం కోసం మాట్లాడడం అలా. ఒంటరిగా విశ్వాసులుగా మేము ప్రార్థన చేసుకుంటాం అవసరమే, కానీ సంఘారాధన జరుగుతున్నప్పుడు కాదు, సంఘారాధన సమయంలో కాదు. అది మనకు అర్థం అవ్వాలి, దానివల్ల మనం మేలు పొందుతాం. సో రెండవ మాట, బైబిల్ రీడింగ్, దేవుని వాక్య పఠనం, దేవుని వాక్య ధ్యానం. మొదటి కీర్తన 2వ వచనం, యెహో ధర్మశాస్త్రం ఆనందిస్తూ దాని యందు దివారాత్రులు ధ్యానిస్తే ధన్యత. వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. 119వ కీర్తన 105వ చరణం, దేవుని వాక్యం మనకి ల్యాంప్ లాగా ఉండాలి, లైట్ లాగా ఉండాలి. దేవుని వాక్యం మనకి మన మార్గానికి వెలుగు, మన త్రోవకు వెలుగు, మన పాదానికి దీపం. మనం అడుగు వేసేది వాక్యాన్ని బట్టి మనం అడుగు వేయాలి. వాక్యాన్ని దాటి మనం ఏమీ చేయకూడదు. చాలాసార్లు రోజు ప్రార్థనలోనూ కలుస్తున్నా వాక్యపఠనం చేస్తూ ఉంటారు. వాక్యపఠనం చేసేటప్పుడు బైబిల్ తెరిచి బైబిల్లో ఉన్న వాక్యాలు చూడడం, చదవటం అది ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదవటం చూడడం ప్రయోజనకరం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం చదవటం, మనం చూడడం అది మనకిప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. సంఘంలో కలిసి వాక్యం వింటున్నప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, నోట్స్ రాయాలి. చాలా మంది గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఎంతకాలంగా మీరు ఎస్ఎఫ్జేలోకి వస్తున్నారు అమ్మా అంటే సంవత్సరం అంటారు. కానీ ఆశించినంత గ్రోత్, ఆశించినంత మార్పు వాళ్ళ జీవితంలో నేను చూడలేను. నాకు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, రోజు మీరు కాన్ఫరెన్స్ కు వస్తున్నారు బాగుంది, అయితే రోజు మీ నోట్స్ రాస్తున్నారా? లేదండి, నేను కేవలం వింటామంతే. దయచేసి గమనించండి, సంఘముగా కూడుకున్నప్పుడు కలవటం, కూడుకోవటం, ఏకకాలంలో కలిసి చేయడం అన్నది ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరం. రెండు, వాక్యం దగ్గర మన దృక్పథం ఎట్లా ఉండాలంటే గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. అందుకే మొదటి కీర్తన 2వ వచనం, ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి. పర్సనల్ గా దేవుని వాక్యాన్ని చదవాలి. సంవత్సరం దేవుడు మనకిస్తున్నాడు, జనవరి నుంచి డిసెంబర్ వరకు బైబిల్ అంతా కంప్లీట్ చేస్తాను, లేదా న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ చేస్తాను, లేదా రోజుకు ఒక అధ్యాయాన్ని చదువుతాను. ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా వాక్యం ఎదుగుతాం, ఖచ్చితంగా వాక్యం ఎదుగుతాం. ఈరోజు నేను ఎస్ఎఫ్జే కొరకు చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే, రక్షించబడ్డ మొదటి దినం నుంచి నా ఆశ ఏంటంటే బైబిల్ అంతటిని నమిలి మింగేసి కడుపులో పెట్టేసుకోవాలి. దేవుని వాక్యం అంతా నాకు తెలిసిపోవాలి, వాక్యంలో ఉన్న సంగతులు అన్ని నాకు తెలిసిపోవాలి. కానీ వాస్తవానికి ఏమి బండి ముందుకు వెళ్తాలా? బండికి ముందుకు వెళ్తాలి. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా అధ్యయనం చేయాల్సిన బైబిల్ పాత నిబంధన పుస్తకాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా నేర్చుకోవాలి. కానీ 5 సంవత్సరాల ఎస్ఎఫ్జే అనుదిన ఆరాధనలో నా ఆత్మీయ జీవితాన్ని ఏం చేశాయంటే చాలా స్పష్టతలోకి వస్తున్నాను, చాలా విషయాల మీద గ్రిప్ వస్తుంది, చాలా అంశాలు ధ్యానం చేయగలుగుతున్నాను, చాలా అంశాలను నేను స్టడీ చేయగలుగుతున్నాను, సిరీస్ ఆఫ్ టాక్స్ చేయగలుగుతున్నాం. దానియేలు గ్రంథాన్ని ఎస్ఎఫ్జేలో మీ అందరికి చెప్పడం కొరకు నేను స్టడీ చేయగలిగా, ప్రస్తుతానికి యోహాను సువార్త మీ అందరికి చెప్పడానికి నేను స్టడీ చేస్తున్నాను, సాతాను కొరకు నాకు అన్ని సంగతులు తెలియవు, మీ అందరికి చెప్పడం కొరకు నేను స్టడీ చేయగలుగుతున్నాను, దేవుని పేర్ల యొక్క అర్థాలు నాకు తెలియదు, మీ అందరికి చెప్పడం నేను స్టడీ చేయగలుగుతున్నాను. ఎస్ఎఫ్జే నన్ను ఏం చేసిందంటే ఆ డిమాండ్లోకి తీసుకెళ్లిపోయింది. నేను చెప్పాల్సిందే అంటే చదవాల్సిందే అంటే నేర్చుకోవాల్సిందే. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఆ పెద్ద పెద్ద టార్గెట్లన్నీ కూడా రీచ్ కాగలుగుతున్నాను, రీచ్ కాగలుగుతున్నాను. దయచేసి దయచేసి దేవుని వాక్యాన్ని సంఘంలో చదివేటప్పుడు బైబిల్ తీ చదవాలి. నేను బైబిల్ చదువుతున్నానా లేదా? బైబిల్ చదవటం మాత్రమే కాదు, పరిశోధించాలి. నేను బైబిల్ని పరిశోధిస్తున్నానా లేదా? ఇంకొక మాట అంటాను, మీరు వాక్యంలో ఎదగాలంటే, మీరు వాక్యం చెప్పడానికి ఎవరైనా మీరు వాక్యం చెప్తారా అని అవకాశం ఇస్తే, నేను చెప్పనండి, నాకు టైం కావాలండి, నాకు తెలియదని అనొద్దు. అవకాశం తీసుకోండి, అవకాశం తీసుకొని ఖాళీగా కూర్చోవద్దు. చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, మీకు తెలియకుండానే వాక్యాన్ని చాలా మెడిటేట్ చేస్తారు, మీకు తెలియకుండానే వాక్యాన్ని చాలా ధ్యానిస్తారు. అందుకని నేను స్థానిక సంఘాలతో, ట్రెడిషనల్ చర్చెస్ తోటి స్త్రీల విషయంలో దెబ్బలాడేది ఏంటంటే, ఎందులో తక్కువ? స్త్రీలు, స్త్రీలు ఎందులో కూడా తక్కువ కాదు. స్త్రీలు వాక్యం చెప్పాలి, వాక్యం బోధించాలి, సంఘంలో వాక్యం బోధించాలి అన్నది నేను మీకు చెప్పడమే కాదు, మీకు చెప్పడమే కాదు, బయట వాళ్ళందరి ముందు సంఘంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అయితే సొంత భర్తకు చెప్పకుండా చేయడం చేయొద్దు, అదొక్కటే కండిషన్. సొంత భర్తను ఎదిరించి చేయొద్దు. క్రమం ఏంటంటే భర్తకు లోబడ్డం, అందరి భర్తలకు లోబడ్డం కాదు, పురుషులందరికీ లోబడ్డం అని కూడా కాదు, సంఘంలో పురుషులందరికీ లోబడ్డం అని కూడా కాదు, సొంత భర్తకు లోబడ్డం మాత్రమే కండిషన్. అదొక్కటే కండిషన్. అన్ని చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కాబట్టి 2వ మాట, నేను నిన్నటి దినాన వాక్యంలో ఎలాగున్నాను, వాక్యాన్ని చదివానా లేదా, వాక్యాన్ని ధ్యానించానా లేదా, వాక్యాన్ని అభ్యాసం చేశానా లేదా, నా వాక్య పఠనం ఎలాగుంది, నా వాక్య ధ్యానం ఎలాగుంది అన్నది అర్థం చేసుకోవటం, అన్నది రివ్యూ చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నేనేమంటానంటే, ఈరోజు నీ ప్రార్థన నిన్నటి జీవితం, నిన్న నేను ఎలా సమయాన్ని గడిపావు అన్న దాని మీద ఉంటే, నిన్న ఏ విషయాల్లో సరిగ్గా లేమో ఈరోజు అవన్నీ సరి చేసుకుంటాము, రేపు సరి చేసుకుంటాము. నిన్నటి దాని ప్రభావం ఈరోజు మీద ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే నీ ఏకాంత ప్రార్థన అనుకో, నిన్నటి దినం మీద రివ్యూ చేసుకుంటున్నాం, ఈరోజు అవన్నీ రెక్టిఫై చేసుకుంటా, ఏ రోజుకి ఆ రోజే దిద్దుబాటు అవుతుంది, ఏ రోజుకి ఆ రోజే సరి చేసుకోవడం అవుతుంది. వారంలో ఒకరోజు రివ్యూ అన్నది కూడా ప్రభావవంతంగా ఉండదు, ఒప్పుకోను ఒప్పుకోను.
ఎస్ఎఫ్జె డైలీ ఫెలోషిప్, ఈవెన్ డైలీ ప్రేయర్స్, డైలీ రివ్యూ కూడా ఉండాలి. డైలీ రివ్యూ ఉండాలి. మనం ఖచ్చితంగా తొలగిపోము, మనం భ్రష్టులం కాము, మనం ఆగిపోము, మనం కొనసాగుతాము, మనం బలపడతాము. మొదటి పాయింట్, నీ సంఘంతో నువ్వు ఉంటున్నావా లేదా, నిన్న నీ సంఘంతో నువ్వు కలిసావా లేదా, కలిసి ఏం చేశావు అన్నది. ఈవెన్ అది రాసుకున్నప్పుడు మీరు రాయగలిగితే, నిన్న ఎవరు వర్తమానం చెప్పారు, ఏం వర్తమానం చెప్పారు, ఏం పాయింట్స్ నేర్చుకున్నావు, అది నీ ప్రార్థన. సమయం సరిపోదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నాము అన్నది మీ అభిప్రాయం కావచ్చు. నేను చెప్పిన ఈ పంధాలోకి మీరు రాగలిగితే, నాకు ఎక్కువ సమయం, నాకు సమయం సరిపోవట్లేదు, అన్ని అంశాలు మిగిలిపోయాయి అన్న పంధాలోకి మీరు వస్తారు. 24 గంటల్లో చాలా చేస్తాం. ఆ 24 గంటలది కలిపి 1 గంట ప్రార్థన చేయలేని పరిస్థితులు ఎందుకున్నామంటే, 24 గంటలు ఏం చేస్తున్నామో మనం దాన్ని రివ్యూ చేసుకోవట్లేదు, రికలెక్ట్ చేసుకోవట్లేదు, రిమెంబర్ చేసుకోవట్లేదు. కాబట్టి మనకి సమయం, ప్రార్థన సమయం త్వరగా అయిపోతుంది. ప్రార్థన సమయంలో మనసు వేరేగా డైవర్ట్ అవుతుంది. ప్రార్థన కోసం కళ్ళు మూసుకోగానే పాలు వేడి చేయలేదు, లేకపోతే అంట్లు తోమలేదు, ఈ పనికి మరి చెత్త అంతా జ్ఞాపకం వస్తుంది. అది మీ అనుభవం అవుతుంది రివ్యూ చేయకపోతే. రివ్యూ చేస్తే మీకు ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేయగలుగుతారు, మనస్ఫూర్తిగా మీరు ఆరాధించగలుగుతారు, క్వాలిటీ సమయం గడపగలుగుతారు, ఎక్కువ సమయం గడపగలుగుతారు. కాబట్టి రెండో మాట, నేను బైబిల్ రీడింగ్ ఎట్లా ఉంది నిన్నటి దినమందు, నా బైబిల్ స్టడీ ఎట్లా ఉంది నిన్నటి దినమందు, నిన్నేమైనా ఒక మెసేజ్ నేను రాసుకోగలిగానా, నిన్నేమైనా కొన్ని అంశాలు నేర్చుకోగలిగానా అన్న రివ్యూ జరగాలి బైబిల్ స్టడీకి సంబంధించి. తర్వాత మూడో పాయింట్, నా డైరీలో నేను రాసుకోవడానికి ఇష్టపడేది ప్రార్థనా జీవితం. నిన్న నా ప్రార్థనా సమయం ఎలా ఉంది? ప్రార్థనా జీవితం దగ్గర 2 ప్రార్థనలు, 1 నా పర్సనల్ ప్రేయర్ ఎట్లా ఉంది, 2 నా ఫ్యామిలీ ప్రేయర్ ఎట్లా ఉంది. పర్సనల్ ప్రేయర్ ఈ బిజీ లైఫ్ లో పర్సనల్ ప్రేయర్ వరకునే ఎఫెక్ట్ అవుతా ఉంటారు. రాసుకుంటాం, అరే పర్సనల్ ప్రేయర్ చేసుకోలేదు నిన్న, ఈరోజు చేసుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్, నేను ఇవన్నీ చేసుకుని వెళ్ళేసరికి నా భార్య పిల్లలు పడుకుని పోతారు, చూసి చూసి అమ్మాయి పడుకుని పోతుంది, ఫ్యామిలీ ప్రేయర్ నెగ్లెక్ట్ అవుతా ఉంటుంది. మనం ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి. జయన్నసిఐ గారు భార్య విజయ తన అంటున్నాడు, నా లాస్ట్ టైం నిజంగా చాలా ప్రభువు స్తుతించాను. వాళ్ళ ఇంటి గృహదర్శనానికి వెళ్ళాను. జయన్న చాలా లోకానుసారంగా ఉన్నాడు. మొత్తానికి ఆయన కోసం ప్రార్థన చేయన్న అంది. ప్రార్థన చేశాను, బాగుంది, జయన్ ఫాలో అప్ చేస్తున్నాము. తీరా ఈవిడ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాను, నువ్వు బైబిల్ చదువుతావన్నాను. చదవనన్నా అంది. నాకు కోపం వచ్చింది, ఏమి ఎందుకు చదవ అన్నాను. జయన్ అంటాడు, తనకు తెలివి చదవడం రాదన్నా, చదువుకోలేదు అని అన్నాడు ఆ మాట. ఇంకేమంటాం చదువు రాకపోతే, ప్రార్థన చేసి వచ్చాం, ఇంక చేసేది ఏమి లేక. అరే భర్త ఉద్యోగంలో బిజీగా ఉండి వాక్యంలో ఎదుగుతా లేదు అన్నప్పుడు, నీకు వాక్యం తెలియాలి కదా, నీకు టైం ఉంది కదా, నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, నువ్వు పిల్లలకు వాక్యం నేర్పించాలి కదా, నువ్వు బైబిల్లో ఇలాగుంది ఇలా చేయొచ్చు చేయకూడదని ఎరగాలి కదా. అది అడిగిదామంటే తనకు చదువు రాదన్నది, ఇంకేం అడుగుతాం. కానీ మొన్న వెళ్ళినప్పుడు ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, అన్న విజయ తెలుగు నేర్చుకుంది, తెలుగు బైబిల్ చదువుతుంది, బైబిల్ అంతా కంప్లీట్ చేస్తుంది, ఫాస్ట్ గా చదువుతుంది, నాకంటే బాగుంది, బైబిల్లో మొత్తానికి నేర్చేసుకుంది. ఎట్లా నేర్చుకుందంటే, పిల్లల దగ్గర నేర్చుకుందట, కూతురు దగ్గర నేర్చుకుందట. పిల్లరా, దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోకుండా, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయకుండా, అందుకే ద్వితీయోపదేశకుడు 6:8 దేవుని ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉండాలి, నువ్వు నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలి. నీ హృదయంలో ఉండాలి, నువ్వు పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలి. నీలో లేకపోతే నువ్వేం నేర్పిస్తావు? నువ్వే బైబిల్ చదవకపోతే నీ పిల్లలు ఎట్లా బైబిల్ చదువుతారు? ఖచ్చితంగా డివోషన్స్ లో నోట్స్ రాసుకోవాల్సిందే. ఖచ్చితంగా డివోషన్స్ లో వాక్య పాఠనం చేస్తున్నప్పుడు అందరూ బైబిల్ తీసి చదవాల్సిందే. పర్సనల్ గా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు బైబుల్ చదివి ప్రార్థన చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా మనం బలపడతాం, మనం మిగతా వాళ్ళు బలపరిచే మెట్లోకి వెళ్తాం. ఇది ఆ బైబిల్ యొక్క ప్రాముఖ్యత. అట్లాగే పర్సనల్ ప్రేయర్, కుటుంబ ప్రార్థన మూడో పాయింట్, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటం, ఫ్యామిలీగా కలిసి ప్రార్థన చేసుకోవటం. ఎట్లా ఉంది నా పర్సనల్ ప్రేయర్, ఎట్లా ఉంది నా ఫ్యామిలీ ప్రేయర్, ఎట్లా ఉందని చెప్పి రివ్యూ చేసుకోవటం, రివ్యూ చేసుకోవటం. నాలుగో మాట దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. దాన్నే సువార్త అంటాం, దాన్నే సహోదరుని బలపరచడం అంటాం. రోజు చాలా మందితో మాట్లాడతాం. నేనంటాను నీ ప్రార్థన గదిలో నీ ప్రార్థన సమయానికి ముందు రివ్యూ చేసుకునేటప్పుడు నిన్న ఎవరెవరితో ఫోన్లో మాట్లాడావు జస్ట్ ఒకసారి చూడు. అందులో ఎవరైనా ఆత్మీయంగా నువ్వెవరితోనైనా మాట్లాడగలిగితే సంతోషం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నిన్న నీతో మాట్లాడిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయి, అందరి కొరకు ప్రార్థన చేయి. ఈవెన్ ప్రేయర్ గ్రూప్ లో మనకు ప్రేయర్ పాయింట్స్ పెట్టి ఉంటారు, పలానా వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు గ్రూప్ లో, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. గ్రూప్ లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టగానే రకరకాల సింబల్స్ పంపిస్తా ఉంటారు. నాకు డౌటే వీళ్ళ సింబల్స్ మాత్రమే పంపిస్తున్నారా, నిజంగా ప్రార్థన చేస్తున్నారా? నువ్వు సింబల్ మాత్రం పంపించి ప్రార్థన చేయకపోతే అర్థం ఏంటంటే వేషధారణ, హిపోక్రసీ. మంచిది కాదు, ప్రభు మెచ్చడు మంచిది కాదు. చెయ్యాలి, నీ ప్రార్థన సమయానికి ముందు నీ కాల్ లాగ్ చెక్ చేసుకో, నీ ప్రేయర్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ప్రేయర్ రిక్వెస్ట్ చెక్ చేసుకో, నువ్వు ప్రార్థన చేయి. నిజంగా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న దాని అవుతావు అని జ్ఞాపకం చేస్తున్నా. ఎవరినైనా కలిసామా, ఎవరైనా ఇంటికి వచ్చారా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే అబ్బా ఇలా వచ్చారు టైం పాడు, అది ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు. ఈరోజు నేను చాలాసార్లు ఈ మాట అంటాను, వారసు కోసం అయిపోద్ది, వారసు కోసం అయిపోగానే స్టేజ్ దిగిపోవాలి. గతంలో నా పరిస్థితి ఎలా ఉండేదంటే సాయంత్రం 8 గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే 8 గంటలకు వెళ్ళేవాడిని కాదు, నాకు మెసేజ్ 8 గంటలకు ఇస్తారు, మీకు 8:30 to 9 గంటలకు ఇస్తాం, అయితే నేను ఎప్పుడు రావచ్చు, 8:30కి వస్తే సరిపోద్ది, 8:30కే వస్తాను, ముందు వచ్చి టైం ఎందుకు వేస్ట్ చేయాలి? తెలియదు నాకు ముందు వెళ్ళాలి, సిద్ధపాటు ప్రార్థన చేసుకోవాలి, గైడ్ చేయాలి, గృహదర్శనాలు చేయాలి, ఉపవాస ప్రార్థనతో ఉండాలి. ఆత్మీయ పోరాటంలో డైరెక్ట్ గా వెళ్తే సాతాను గెలుస్తాడు, మనం ఓడిపోతారన్న విషయం తెలియదు. వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా మీటింగ్ జరుగుతూనే ఉంటది, మరి నా పని అయిపోయింది, నేను దూరం వెళ్ళాలి, నేను వెళ్ళిపోవచ్చా? అయ్యారు, మీరు వెళ్ళిపోవచ్చు, మీ పని అయిపోయింది, మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు, మీరు భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా మీటింగ్ జరుగుతూ ఉంటది, అయ్యేదాకా కూడా ఉండేది కాదు నా పరిస్థితి. ఎప్పుడు మిషన్స్ లోకి వచ్చి సేవ అనుభవం నేర్చుకున్నానో అందరు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి. అరే నువ్వు విజయవాడ ఉద్యోగానికి వెళ్ళాలి, మరలా విజయవాడ డ్యూటీకి వెళ్ళాలంటే వెళ్దాం, ఒక గంట ఉంటే చివరిలో అందరూ వస్తారు, ఫోటోలు దిగుతారు, పలకరించుకుంటారు. అది ఎలా ఉంటది అంటే నేను చాలాసార్లు నా భార్యకి అంటాను, అమ్మా ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. వార్షికోత్సవానికి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో ఒక నిమిషం గడపటం అది ఇంకా లాభం. అరగంట గంట ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికి బస్సులు టైం అయిపోతుంది, ట్రైన్ టైం అయిపోతుంది, మేము వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోవట్లా. బస్సు వెళ్ళిపోయినా పర్లేదు, ట్రైన్ వెళ్ళిపోయినా పర్లేదు, మేము మళ్ళా స్టేజ్ ఎక్కి అందరితో కలుసుకుంటాము, మేమందరం కూడా కలిసి ఫోటో దిగుతాము, మళ్ళా పరిచయం చేసుకుంటాం, సంవత్సరానికి ఒకసారి ముఖాలు చూసుకున్నాము, ఇంకొకసారి అందరం కలిసి ఫోటోలు దిగి వెళ్దాము, లేకపోతే కలిసి ప్రార్థన చేసి వెళ్దామని చెప్పి మళ్ళా వస్తారు. మాక్సిమం ప్రోగ్రామ్ 10:30 క్లోజ్ చేసిన 12 గంటల దాకా నడుస్తూ ఉంటది, ఇంకో గంటన్నర. దేనికోసం అంటే వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి పంపించాలి. ప్రిలరా, దేవునికి మనుషులు కావాలి. మనం మనుషులతో కలవాలి మనం. అందుకే ప్రాముఖ్యంగా ఆ ఫెలోషిప్, సహవాసం. ఈరోజు ఎవరైనా నాకు ఫోన్ చేశారా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, లేకపోతే నేనే ఎవరికైనా ఫోన్ చేసినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా సరే సంఘానికి రావట్లేదు, ఆరాధనకు రావట్లేదు అనిపిస్తుందా, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు రాలేకపోతున్నారు, ఎందుకు రావట్లేదు? కాల్ టేకర్స్ బాధ్యత నిజంగా ఎంత శ్రేష్టమైందో, తీసుకో, కాల్ టేకర్ బాధ్యత తీసుకో. రోజుకి 5 మంది 10 మందికి ఫోన్లు చేసి ప్రార్థనకు రమ్మను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం కాదు. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. 4వ పాయింట్ అది. 5వ పాయింట్ పరిచర్య, మినిస్ట్రీ. నేను ఏ సహవాసంలోకైనా వాక్యం చెప్పాను వెళ్ళి, నేను ఏదైనా గృహదర్శనాలు చేయగలిగానా, నేను ఏదైనా పని చేయగలిగానా, క్యాలెండర్ ప్రిపరేషను, డైరీ ప్రిపరేషను, వార్షికోత్సవానికి బ్యానర్ ప్రిపరేషన్, ఏమైనా పని చేయగలిగానా, సొంత పనులు కాదు ప్రభు పనులు, నేనేమైనా చేయగలిగానా, మినిస్ట్రీలో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యానా. 6 ఫ్యామిలీ, దేవుడిచ్చిన కుటుంబం ఎట్లా ఉంది, కుటుంబం, కుటుంబంతో నేను సమయం గడపగలిగానా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమాధానం ఉందా లేదా, ఎదుగుతున్నారా లేదా, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, లేకపోతే అమ్మా నాన్న విషయంలో, అత్తమామల విషయంలో, బంధువుల విషయంలో, అదొక రెస్పాన్సిబిలిటీ ఉంది. అందులో ఎలాగున్నాము చెక్ చేసుకోవడం. ఫైనల్ గా జాబ్ ఉద్యోగ విషయంలో దేవుడు ఉద్యోగంలో నెమ్మదినిచ్చాడు, ఉద్యోగంలో జయాన్ని ఇచ్చాడు, ఉద్యోగంలో ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాడు. మర్చిపోతే ఎట్లాగా. అట్లాగే మనీ, 8వ పాయింట్ మనీ. మనం డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నాము అదే మన సమయం. ఈరోజు లోకం మాట ఏంటంటే టైం ఈజ్ మనీ. సమయాన్ని డబ్బు కోసం ఖర్చు పెడుతున్నాం. అయితే సంపాదించిన డబ్బును దేనికోసం ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం? మేబీ ఇంట్లో వాడకమే కావచ్చు. అవసరమా, అత్యవసరమా, లేకపోతే దోబరా ఖర్చా, అవసరం లేని చెత్త అంతా కొంటున్నావా, పరిచరికి ఏమన్నా ఇవ్వగలుగుతున్నావా, కొన్ని ఇంట్లో వాడుకునేవి కూడా అనవసరమైన వాటి కోసం ఏమైనా ఖర్చు పెడుతున్నావా? మనీ విషయంలో కూడా రివ్యూ చేసుకోవడం ప్రయోజనకరం. ఇవన్నీ 8 పాయింట్లు డైరీ రాసుకొని అప్పుడు నీ ప్రార్థన ఎట్లా ప్రారంభమవ్వాలంటే, మొదటిగా అందులో ఉన్న స్తుతి అంశాలు, ఆరాధించే అంశాలు, వాటిని బట్టి మనం ప్రార్థన చేస్తాం. అందులో లోపాలు దిద్దుబాటు చేసుకుంటాం. తర్వాత బైబిల్ చదువుకుంటాం. తర్వాత మనం ఈ రోజు పరిచర్య ఏమేమి చేయాలో వాటి కోసం ప్రార్థన చేస్తాం. మన సంఘం కోసం ప్రార్థన చేస్తాం. నేనేమంటానంటే బలవంతంగా 1 గంట అయినా నేను ప్రార్థనలో కూర్చోవాలి. ఏకకాలంలో గంట సేపు కూర్చునే పరిస్థితి నాకు లేదనుకుంటే 2 అరగంటలు, ఉదయం 1 అరగంట కూర్చుంటాను, సాయంత్రం 1 అరగంట కూర్చుంటాను. లేదు అలా కావట్లేదు అనుకుంటే 2 20 నిమిషాలు, 3 20 నిమిషాలు, ఉదయం 1 నిమిషాలు, మధ్యాహ్నం 1 నిమిషాలు, సాయంత్రం 1 నిమిషాలు, రోజుకు 1 గంట ఏకాంత ప్రార్థన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింగ్కి వచ్చేసరికి రివ్యూ అంటే అసలు 12 నెలలు ఏం చేశాం, బైబిల్ ఎంత చదవగలిగాం, ప్రార్థనలో ఎంత ఎదిగాం, వాక్యంలో ఎంత ఎదిగాం, కుటుంబంలో ఎలాగున్నాం, ఉద్యోగంలో ఎలాగున్నాం, మనీ విషయంలో ఎలాగున్నాం, సువార్త విషయంలో ఎలాగున్నాం, పరిచర్య విషయంలో ఎలాగున్నాం, అర్థమవుతా ఉంటది. నీ హృదయానికి దోషారోపణ చేయకపోతే అవును మేము సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాము, లేదు హృదయం దోషారోపణ చేస్తా ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం, మళ్ళా రీస్టార్ట్ చేయడానికి, రీకమిట్ చేసుకోవడానికి అవకాశం. కాబట్టి ప్రియులారా, మోషే భక్తుని యొక్క ప్రార్థన, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినాలు లెక్కించడం మాకు నేర్పము, పౌలు యొక్క సలహా, సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు, దేవుని చిత్తాన్ని చేయండి. ప్రభు ఈ మాటలు మన వెనుకెళ్ళు ఫలింపు చేయను గాక. ఆమేన్.